దానియేలు 11వ అధ్యాయము. మాదీయుడైన దర్యావేషు మొదటి సంవత్సరంలో మిఖాయేలును స్థిరపరచడానికి బలపరచడానికి నేను అతని దగ్గర నిలబడ్డాను. ఇప్పుడు సత్యాన్ని నీకు తెలియజేస్తున్నాను. అదేమిటంటే, ఇంకా 3 రాజులు పారసీకంపై రాజ్యం చేసిన తర్వాత అందరికంటే ఐశ్వర్యం కలిగిన 4వ రాజకుడు వస్తాడు. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రీకుల రాజ్యానికి విరోధంగా రేపుతాడు. అంతలో శూరుడైన ఒక రాజు పుట్టి మహావిశాలమైన రాజ్యాన్ని ఏలి ఇష్టానుసారంగా జరిగిస్తాడు. అతడు రాజైన తర్వాత అతని రాజ్యం శిథిలమైపోయి ఆకాశం నలుదిక్కులకు ముక్కలైపోతుంది. అది అతని వంశీకులకు గాని అతడు ప్రభుత్వం చేసిన ప్రకారం ప్రభుత్వం చేసేవారికి గాని దక్కదు. అతని ప్రభుత్వం కూకటి వేళ్లతో పెరికి వేయబడుతుంది. అతని వంశం వారు దాన్ని పొందరు, పరాయి వాళ్ళు పొందుతారు. అయితే దక్షిణ దేశం రాజు అతని అధిపతుల్లో ఒకడు బలం పుంజుకుని ఇతనికంటే గొప్పవాడై మరింత పెద్ద సామ్రాజ్యాన్ని ఏలుతాడు. కొన్ని సంవత్సరాలైన తరువాత సమయం వచ్చినప్పుడు వారు సంధి చేసుకోవాలని కలుసుకుంటారు. దక్షిణ దేశం రాజకుమార్తె ఆ ఒప్పందాన్ని స్థిరపరచడం కోసం ఉత్తర దేశం రాజు దగ్గరికి వస్తుంది. అయినా ఆమె తన బలం కోల్పోయి దిక్కులేనిదిగా విడువబడుతుంది. ఆమెను తీసుకువచ్చినవారు, ఆమె తండ్రి, ఆమెకు ఆసరాగా ఉన్నవారు అలానే అవుతారు. ఆమె స్థానంలో ఆమె వంశాంకురం ఒకడు లేస్తాడు. అతడు దాడి చేసి ఉత్తర దేశపు రాజు కోటలో చొరబడి యుద్ధమాడి వారిని ఓడిస్తాడు. అతడు వారి దేవుళ్ళను, పోతపోసిన బొమ్మలను, విలువగల వారి వెండి బంగారు వస్తువులను చెరపట్టి ఐగుప్తుకు తీసుకుపోతాడు. అతడు కొన్ని సంవత్సరాలు ఉత్తర దేశపు రాజు జోలికి పోడు. ఉత్తర దేశపు రాజు దక్షిణ దేశపు రాజు రాజ్యములో చొరబడి తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. అతని కుమారులు యుద్ధ సన్నద్ధులై మహాసైన్యాలను సమకూర్చుకుంటారు. అతడు నదిలాగా ముంచుకు వచ్చి కట్టలు తెంచుకుని ప్రవహిస్తాడు. యుద్ధం చెయ్యబూని కోటదాకా వస్తాడు. అంతలో దక్షిణ దేశం రాజు ఆగ్రహంతో బయలుదేరి ఉత్తర దేశపు రాజుతో యుద్ధం చేస్తాడు. ఉత్తర దేశం రాజు గొప్ప సైన్యంతో వచ్చినప్పటికీ అతడు ఓడిపోతాడు. ఆ గొప్ప సైన్యం ఓడిపోయినందుకు దక్షిణ దేశం రాజు మనసులో గర్విస్తాడు. వేల కొలది శత్రు సైనికులను హతం చేసిన అతనికి జయం కలగదు. ఎందుకంటే ఉత్తర దేశం రాజు మొదటి సైన్యం కంటే ఇంకా గొప్ప సైన్యాన్ని సమకూర్చుకుని మళ్లీ వస్తాడు. ఆ కాలాంతములో, అంటే కొన్ని సంవత్సరాలైన తరువాత, అతడు గొప్ప సైన్యాన్ని, విశేషమైన యుద్ధ పరికరాలను సమకూర్చి నిశ్చయంగా వస్తాడు. ఆ కాలాల్లో చాలా మంది దక్షిణ దేశపు రాజుతో యుద్ధం చేయడానికి వస్తారు. నీ ప్రజలలో క్రూరులైన వారు దర్శనాన్ని నెరవేర్చడం కోసం బయలుదేరుతారు గాని వారు తొట్రుపడతారు. ఉత్తర దేశపు రాజు వచ్చి కోట చుట్టూ ముట్టడి దిబ్బ వేసి కోటను పట్టుకుంటాడు. దక్షిణ దేశపు రాజు బలగం నిలవలేకపోతుంది. అతని వీరయోధులు సైతం శౌర్యంతో నిలదొక్కుకోలేకపోతారు. ఉత్తర దేశపు రాజును ఎవరూ ఎదిరించి నిలవలేకపోయినందువల్ల అతడు దక్షిణ రాజుకు వ్యతిరేకంగా తనకు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. అతడు రమ్య దేశంలో స్థిరపడి సర్వనాశనం జరిగిస్తాడు. అతడు తన రాజ్య సంబంధమైన సంపూర్ణ బలాన్ని సమీకరించుకుని రావాలని ఉద్దేశించగా అతనితో సంధి ఒప్పందం చెయ్యాలని ప్రయత్నాలు జరుగుతాయి. అతడు ఒక కుమార్తెను దక్షిణ రాజుకు ఇచ్చి పెళ్లి చేయడం ద్వారా అతన్ని నాశనం చేయాలనుకుంటాడు. అయితే ఆ పథకం నెరవేరదు. అతడు ద్వీపాల్లో నివసించే జాతుల వైపు దృష్టి సారించి వాటిలో చాలా రాజ్యాలను పట్టుకుంటాడు. అయితే ఒక సేనాని అతని అహంకారానికి అడ్డుకట్ట వేస్తాడు. అతని అవమానం అతని మీదికే మళ్లీ వచ్చేలా చేస్తాడు. అప్పుడతడు తన దేశంలోని కోటల వైపు దృష్టి సారిస్తాడు గాని తొట్రుపడి కూలి లేకుండా పోతాడు. అతని స్థానములో మరొకడు లేచి రాజ్య వైభవం కోసం బలవంతంగా పన్నులు వసూలు చేస్తాడు. కొద్ది దినాలకే అతడు నాశనమవుతాడు గాని ఈ నాశనం ఆగ్రహం వల్ల గాని యుద్ధం వల్ల గానీ జరగదు. అతనికి బదులుగా నీచుడొకడు వస్తాడు. అతనికి ప్రజలు రాజ్యఘనత ఇవ్వరు. అతడు చాప కింద నీరులాగా వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడు. వరద ప్రవాహం వంటి గొప్ప సైన్యం అతని ఎదుట కొట్టుకుపోతుంది. వడంబడిక చేసిన అధిపతి అతని సైన్యంతో బాటు నాశనమైపోతాడు. అతడు తాత్కాలికంగా సంధి చేస్తాడు గాని కుటిలంగా ప్రవర్తిస్తాడు. అతడు కొద్ది మంది అనుచరులతో బలం పొందుతాడు. అతడు హఠాత్తుగా సంపన్న ప్రాంతానికి వచ్చి తన పూర్వీకుడు గాని తన పూర్వీకుల పూర్వీకులు గాని చేయని దాని చేస్తాడు. అక్కడ ఆస్తిని, దోపుడు సొమ్మును, సంపదను తన వారికి పంచిపెడతాడు. అంతట కొంతకాలం ప్రాకారాలను పట్టుకోవడానికి కుట్ర చేస్తాడు. అతడు గొప్ప సైన్యాన్ని సమకూర్చుకుని దక్షిణ దేశపు రాజుతో యుద్ధం చేయడానికి తన బలం పుంజుకుని ధైర్యం కూడగట్టుకుంటాడు. కాబట్టి దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యాన్ని సమకూర్చుకుని మహాబలంతో యుద్ధానికి సన్నద్ధుడవుతాడు. కాని అతడు తనకు వ్యతిరేకంగా తలపెట్టిన పన్నాగాల మూలంగా నిలవలేకపోతాడు. ఎందుకంటే అతని బల్ల దగ్గర భోజనం చేసేవారే అతన్ని నాశనం చేయజూస్తారు. అతని సైన్యం తుడిచిపెట్టుకుపోతుంది. చాలామంది హతం అవుతారు. ఒకరికి వ్యతిరేకంగా ఒకరు కీడు తలపెట్టి ఆ ఇద్దరు రాజులు కలిసి భోజనానికి కూర్చుని ఒకరితో ఒకరు అబద్ధాలాడతారు. అయితే దీనివల్ల ఏమీ ఫలితం ఉండదు. ఎందుకంటే నిర్ణయ కాలానికి అంతం వస్తుంది. అటు తరువాత ఉత్తర దేశపు రాజు గొప్ప ధనరాశులతో తన దేశానికి తిరిగి వెళ్ళిపోతాడు. అతని మనస్సు మాత్రం పరిశుద్ధ నిబంధనకు విరోధంగా ఉంటుంది. అతడు స్థానసారంగా జరిగించి తన దేశానికి తిరిగి వస్తాడు. అనుకున్న సమయంలో అతడు తిరిగి దక్షిణ రాజ్యంపై దండెత్తుతాడు. అయితే ఈసారి మొదట ఉన్నట్టుగా ఉండదు. అంతటా కిత్తీయుల ఓడలు అతని మీదికి రావడం వలన అతడు ధైర్యం చెడి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహం గలవాడై పరిశుద్ధ నిబంధనను విడిచిపెట్టిన వారి పట్ల పక్షపాతం చూపుతాడు. అతని శూరుడు లేచి పరిశుద్ధ స్థలాన్ని, కోటను మైలపడేలా చేసి అనుదిన దహన బలి తీసివేసి నాశనం కలగజేసే హేయమైన వస్తువును నిలబెడతారు. అందుకతడు ఇత్సకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించే వారిని తన వైపు తిప్పుకుంటాడు. అయితే తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ప్రజల్లో జ్ఞానం గలవారు అనేకులకు అవగాహన కలిగిస్తారు. గాని వారు చాలా రోజులు కత్తి వల్ల, అగ్ని వల్ల కూలి చెరసాల పాలవుతారు. వారికున్నదంతా దోచుకోవడం జరుగుతుంది. వారి కష్టకాలంలో వారికి కొద్దిపాటి సహాయం మాత్రం దొరుకుతుంది. చాలా మంది వారి వైపు చేరతారు గాని వారివన్నీ శుష్కప్రియాలే. కొందరు జ్ఞానవంతులు తొట్రుపడతారు గాని అది వారు అంతం వచ్చేలోపు మరింత మెరుగుపడేందుకు, శుభ్రం అయ్యేందుకు, పవిత్రులయ్యేందుకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే నియమించిన కాలం ఇంకా రాలేదు. ఆ రాజు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు. తన్ను తానే హెచ్చించుకుంటూ విర్రవీగుతూ దేవాది దేవునికి వ్యతిరేకంగా నిర్ఘాంతపోయేలా చేసే మాటలు వదులుతాడు. ఉగ్రత ముగిసేదాకా అతడు వర్ధిల్లుతాడు. ఆ పైన జరగవలసింది జరుగుతుంది. అతడు తన పితరుల దేవుళ్ళను లెక్క చెయ్యడు. స్త్రీలు కోరుకునే దేవుణ్ణి గాని ఏ ఇతర దేవుళ్ళును గాని లక్ష్య పెట్టడు. అతడు కోటగోడల దేవుణ్ణి గణపరుస్తాడు. అతడు తన పితరులకు తెలియని దేవుణ్ణి వెండి బంగారాలను, వెలగల రాళ్లను అర్పించి కొలుస్తాడు. ఈ అపరిచిత దేవుడి సహాయముతో అతడు అతి బలిష్టమైన దుర్గాలపై దాడి చేస్తాడు. తనను అంగీకరించినా గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. అనేకుల మీద తన వారిని పరిపాలకులుగా చేస్తాడు. ప్రభుత్వమిస్తాడు. దేశాన్ని వెలకట్టి పంచిపెడతాడు. చివరి రోజుల్లో దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధం చేస్తాడు. ఉత్తర దేశపు రాజు రథాలను, గుర్రపరవుతులను, అసంఖ్యాకంగా ఓడలను సమకూర్చుకుని తుఫాను వలె అతని మీద పడి అనేక దేశాలను ముంచెత్తుతాడు. అతడు మహిమ దేశంలో ప్రవేశించగా చాలామంది కూలిపోతారు గాని ఎదోమీయుల, మోయాబీయుల, అమ్మోనీయుల నాయకులు అతని చేతిలో నుండి తప్పించుకుంటారు. అతడు ఇతర దేశాల మీదకి తన సేన పంపిస్తాడు. ఐగుప్తు సైతం తప్పించుకోలేదు. అతడు విలువగల వెండి బంగారు వస్తువులను ఐగుప్తులోని విలువగల వస్తువులన్నిటినీ వశపరచుకుంటాడు. లూబీయులు ఇథియోపియా వారు అతనికి దాసోహం అవుతారు. అప్పుడు తూర్పు నుండి ఉత్తరం నుండి వర్తమానాలు వచ్చి అతన్ని కలవరపరుస్తాయి. అతడు గొప్ప ఆగ్రహంతో అనేకులను పాడుచేసి నాశనం చేయడానికి బయలుదేరుతాడు. కాబట్టి తన శిబిరం డేరాను సముద్రానికి పరిశుద్ధానంద పర్వతానికి మధ్య వేస్తాడు. అయితే అతనికి నాశనం వచ్చినప్పుడు ఎవరూ అతనికి సహాయం చేయడానికి రారు.